സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം. ഓം.
8వ అధ్యాయం 9వ శ్లోకం.
കവിം പുരാണമനുശാസിതാരം അണോരണീയാൻ സമനുസ്മരേദ്യഃ സർവസ്യ ധാതാരമചിന്ത്യ രൂപം ആദിത്യവർണം തമസ പരസ്താത്
കൃഷ്ണ പരമാത്മ അന്തകാലസ്മരണാന്ന് ഗുറിച്ച് മാറ്റുന്നു. അന്തകാലസ്മരണം అంటే മരണించే ముందు వ్యక్తి భగవంతుణ్ణి స్మరించడం. అంతకాలస్మరణం దీన్నే ప్రయాణకాల స్మరణం అని కూడా అంటారు. ఈ ప్రయాణకాల స్మరణం ఎందుకని ఇంత గొప్పగా చెప్పబడింది మన శాస్త్రంలో అంటే, యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తామో అదే అవుతాం, ఏది ఆలోచిస్తూ ఉంటామో అదే అవుతాం. ఇప్పుడు పిల్లవాడు చదువుటప్పుడు ఇంజనీర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తాడు. దాన్ని పొందడం కోసం, ఆ కాలేజీలో సీటు పొందడం కోసం అన్ని ప్రయత్నాలు అటే ఉంటాయి కదా. నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన పరీక్షలు అన్నీ రాస్తుంటాడా? తప్పినా సరే మళ్ళీ రాస్తూనే ఉంటాడా? అంటే మనిషి ఒకటి పొందాలనుకుంటే తను అనుకుంటూ ఉంటాడది, అవునా? సహజం. ఏదైతే అనుకుంటాడో 99% పీపుల్ అదే పొందుతున్నారు. కనుక అలాగే ఇక్కడ కూడా మనిషి మరణించేటప్పుడు ఏ ఆలోచన అయితే మనసులో తిరుగుతూ ఉంటుందో నెక్స్ట్ జన్మలో అదే అవుతాడు. నెక్స్ట్ జన్మలో కూడా మళ్ళీ అదే శరీరాన్ని పొందుతాడు. మరణించేటప్పుడు ఏమైనా ఈ క్రిమి కీటకాదుల గురించి, మిగతా జంతువుల గురించి ఆలోచన చేస్తూ మరణించాడనుకోండి, ఆలోచనల వలన వచ్చే జన్మ కూడా అదే జన్మను పొందుతాడు. ఏ ఆలోచనతో చనిపోయినాడో అదే పొందుతాడు. ఉదాహరణకి మనకు జడభరతుడి కథ చెప్తారు. జడభరతుడు వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. మోక్షం కోసం ఆయన తపస్సు చేస్తున్నాడు అడవిలో. చేస్తూ ఉంటే ఒకరోజు నది స్నానానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక జింక కడుపుతో ఉన్నది. కడుపుతో ఉన్న పెద్ద జింక నీళ్లు తాగుతూ ఉంటే అక్కడ సింహం శబ్దం వింటుంది, గాండ్రింపు శబ్దం. సింహం యొక్క శబ్దం విని, గాండ్రింపు శబ్దం విని ఆ భయంతో ఏం చేస్తుంది, అది నదిని దాటడానికి దూకడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దూకే సమయంలో ఏం చేస్తుందంటే, ఆ గర్భంలో ఉన్న శిశువు జింక పిల్ల దాన్ని ప్రసవించేసి అది దూకి అది చనిపోతుంది నీళ్ళల్లో. ఆ ప్రసవం వల్ల ఆ భయానికి ఆ పిల్లని అక్కడ ప్రసవించేసి అది వెళ్ళిపోతుంది, చనిపోతుంది. ఈ జడభరతుడు ఏం చేస్తాడు, ఆ యొక్క జింక పిల్లని ఆశ్రమానికి తెచ్చుకొని దాన్ని పెంచుతాడు. దానికి రోజు పాలు గడ్డి అన్ని సమకూరుస్తూ ఉంటాడు. ఎంత ప్రేమ పెరిగిందంటే దాని మీద 24 గంటలు దాని చింతనే. ధ్యానం మర్చిపోయినాడు. ఇంకా వెళ్ళింది, బయటికి రాలేదే, కాస్త లేటుగా వస్తే ఏ పులి ఏమన్నా తిన్నదేమో, ఎందుకు రాలేదు, ఎక్కడన్నా పడిపోయిందా, ఏమన్నా అయిందా దానికి అని చెప్పి ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి చివరికి, నేను ముసలివాడిని అయిపోతే నా తర్వాత ఈ జింకను ఎవరు చూస్తారు అని చెప్పి ఇలా ఆలోచిస్తూ రోజు గంటలు ఆలోచించి వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఆలోచించిన తర్వాత ఒకరోజు ఆయన చనిపోయినాడు. చనిపోయినప్పుడు ఏమొస్తుందండి మనసులో చనిపోయే ముందు? జింక ఆలోచనే వస్తుంది. నెక్స్ట్ జన్మలో ఏమైనాడో తెలుసు కదా, జింకై పుట్టాడు. జింకై పుట్టి ఎక్కడ తిరుగుతున్నాడు, ఋషులందరూ తపస్సు చేసుకుంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఒక ఆశ్రమం దగ్గర పుట్టాడు ఈ జింక. పుట్టింది, పుట్టి అక్కడే తారట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే పూర్వజన్మ వాసన జ్ఞాపకం ఉన్నది, ఉండేటప్పటికీ వృధా అయిపోయింది నా జన్మ, నేను చేసిన తపస్సు అంతా వృధా అయిపోయిందని తెలిసింది. తర్వాత మళ్ళీ ఆ కథ వస్తుంది మనకు మహాభారతం భాగవతంలో. కనుక ఈ కథ దేనికోసం చెప్పారు, ఎవరికి చెప్పారంటే మనకి, నువ్వు రోజు ఏది చింతన చేస్తావో ఏది ఆలోచిస్తావో అదే చనిపోయే సమయంలో కూడా వస్తుంది. ఏదైతే నీ మనసులో బాగా ఆక్యుపై ఉంటుందో ఎక్కువసేపు అదే చివరి సమయంలో వస్తుంది, దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది. కనుక అర్జున నువ్వేం చేయాలంటే ఇప్పటి నుంచే నన్ను స్మరించు అన్నాడు కృష్ణ పరమాత్మ. ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి. ఎలా చెయ్యాలి, ఏమిటి, దేనికి చెయ్యాలి అని అంటే అన్ని వివరాలు చెప్తున్నారు. ధ్యానం చేసేటప్పుడు నన్ను ఎలా తలుచుకోవాలి, ఏ రూపంలో తలుచుకోవాలి, కవిం పురాణం అనుశాసితారం, ఈశ్వరుడినైన నన్ను కవిగా పురాణం పురుషుడిగా అనుశాసితారం అన్నిటినీ నేను శాసించేవాణ్ణిగా నన్ను ఆరాధించు. అణోహో అణీయాన్, అణు కంటే సూక్ష్మమైనటువంటి వాణ్ణి నేను, అలా ఆలోచించి ధ్యానం చేయి నా మీద. ఆదిత్య వర్ణం, సూర్యప్రకాశంతో లాగా వెలుగొందుతున్నటువంటి నా మీద నువ్వు ధ్యానం చెయ్యి అన్నాడు. తమసః పరస్థాత్, చీకటి కంటే కూడా పైన ఉన్నవాణ్ణి నేను అన్నాడు. చీకటి కంటే పైన ఉండడం ఏమిటి, అదే చెప్తున్నాను క్రిందటి వారం. చీకటి అంటే ఏమిటి, పరస్థాత అంటే ఏమిటి, ఇక్కడ ఆత్మ చైతన్యం నేను. చీకటి ఉన్నప్పటికీ కూడా ఆ చీకటిని కూడా తెలుసుకునేటటువంటి తత్వాన్ని నేను, ఆత్మతత్వాన్ని అని చెప్పి అర్థం అక్కడ. చీకటి కంటే పైన, పరస్థాత్ అంటే నాలుగో అంతస్త, ఐదో అంతస్త, చీకటి క్రింద ఉంటుంది నేను పైన ఉంటాను అన్నాడు. పోయిన వారం కథ చెప్పాను కదా, సూర్యుడు బ్లాక్ బ్యూటీ, బ్లాక్ బ్యూటీ అంటే చీకటి, నిద్ర, నిశాదేవి, నిశాదేవిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్ట. చాలా అందంగా ఉంటుందని ఎవరు చెప్తే, అందుకని పరిగెడుతున్నాడు ఆవిడ కోసం, ఎక్కడ ఉంటుందా ఎక్కడ ఉంటుందా అని వెతుకుతూ వెళుతుంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ చీకటి ఉండడంలా, చీకటి కనపడటంలా. నిశాదేవి లేదు, ఏం పెళ్లి చేసుకుంటాడు, ఇంకా అమ్మాయే దొరకడంలా. ఈ రోజుల్లో అబ్బాయిలు లాగానే, అప్పుడు సూర్యుడికే ప్రాబ్లం ఉన్నది చూసారా. ఈ రోజుల్లో అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టం, వెనకటి రోజుల్లో అమ్మాయికి పెళ్లి కావడం కష్టంగా ఉండేది, ఇప్పుడు అబ్బాయికి కావడం చాలా కష్టం. పాప సూర్యుడే అప్పుడే కష్టపడ్డాడు. అలా ఏమిటి విషయం అంటే, సూర్యుడు ఉన్న చోట చీకటి ఉండదు. అంటే సూర్యుడు ప్రకాశం, చీకటి అంధకారం, ఇవన్నీ కూడా వ్యతిరేకం, ఒకటికి ఒకటి వ్యతిరేకం, శత్రువులు. నువ్వుంటే నేనుండను, నేనుంటే నువ్వు ఉండలేవు, శత్రువులు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, నేను తమసహ చీకటి కంటే పరస్థాత్ దానికంటే భిన్నమైన వాణ్ణి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ నేను ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆదిత్యవర్ణం అని చెప్పాడు ఇందాక చెప్పి, మరి నేనుంటే మరి చీకటి ఉండకూడదు కదా, చీకటిని కూడా ప్రకాశింపచేసేవాణ్ణి నేను అని అర్థం. ఆయన చీకటిని ప్రకాశింపజేయడం ఏమిటండి, చీకటి అంటే తెలియడం లేదు కదా, మళ్ళీ చీకటిని ఆయన ప్రకాశింపజేయడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కదా. చీకటిలో అంటే, చీకటి అంటే ఏమిటి, డార్క్నెస్ ఇస్ దట్ ఇన్ హూజ్ ప్రెసెన్స్ థింగ్స్ ఆర్ నాట్ నోన్. చీకటి అంటే ఏది, ఏ చీకటి ఉంటే వస్తువులన్నీ తెలియవో అది చీకటి. ఇది చీకటి డెఫినేషన్. ఏ చీకటి ఉంటే వస్తువులన్నీ తెలియవో అది చీకటి అన్నారు. ఇది మామూలుగా చెప్పేటటువంటిది. చీకటి వల్ల మన వస్తువు చూడకపోవడం లేదు, నీ కళ్ళకి, నువ్వు కళ్ళు చీకటిని చూస్తున్నాయా, కళ్ళు చీకటిని చూస్తున్నాయా, కళ్ళు చీకటిని చూస్తే వస్తువులు కనపడాలి కదా అందులో, ఎక్కడ ఏమున్నాయో. అందుకని చీకటికి డెఫినేషన్ ఏమిటో తెలుసా, డార్క్నెస్ ఇస్ దట్ విచ్ బ్లైండ్స్ ద ఐస్ ఫంక్షన్. Darkness is that which stops or removes the function of the eyes. చీకటి అంటే కన్ను కన్ను చేయవలసిన పనిని చెయ్యకుండా చేసేది ఏదైతే ఉన్నదో అదే చీకటి అన్నారు. కన్నుని చూడకుండా చూసే శక్తి లేకుండా చేయగలిగినది ఏదున్నదో అదే చీకటి అన్నాను. ఏమండి ఇది భగవద్గీత క్లాసా వేరే క్లాసా ఏమన్నా అనిపిస్తుంది మనకి. సరే అది చాలా పెద్ద సబ్జెక్ట్, నేను తర్వాత చూస్తామని. కనుక చీకటి అనేది ప్రకాశింపచేస్తాను నేను అంటే చీకటి కంటే నేను చీకటిని ప్రకాశింపచేసేవాణ్ణి అని అర్థం. చీకటిని ప్రకాశింపజేయడం అంటే ఏమిటంటే చీకటిని ఉన్నది అని తెలుసుకోవడం. ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్యమే చీకటిని తెలుసుకుంటున్నది, చీకటి ఉన్నది అని తెలుసుకుంటున్నది. చీకటి డార్క్నెస్ ఇస్ ఇల్యూమిన్డ్ బై ద కాన్షియస్నెస్ ప్రిన్సిపల్. చీకటి అంధకారం అనేది చైతన్యం వలన ప్రకాశింప చేయబడుతున్నది అంటే చీకటి ఉన్నది. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డార్క్నెస్, నాకు చీకటి ఉన్నదని తెలుసు. చూసారా, చీకటి ఉన్నదని నాకు తెలుసు, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ డార్క్నెస్. అదే సూర్యుడు వస్తే చీకటి ఉండదు, నేనుంటే చీకటి ఉంటుంది. చూసారా, సో ఇన్ మై ప్రెజెన్స్ డార్క్నెస్ ఈజ్ ఎవిడెంట్. నా సమక్షంలో సాక్షి చైతన్యం, ఆత్మ చైతన్య సమక్షంలో చీకటి ఉనికి తెలియజేయబడుతున్నది, చీకటి యొక్క ఉనికిని తెలియజేయబడుతున్నది. అది విషయం, బాగా ఆలోచించాలండి, దానికి ఇంకా చాలా ట్రావెల్ చేయాలి. అలా చెప్పి చెప్పి వదిలిపెడుతుంటే అప్పుడప్పుడు అర్థం కాకుండా వదిలిపెట్టాలి. నేను అర్థం కాకుండా నేను వదిలిపెట్టడం, అర్థం చేసుకునేంత ఎదగడానికి ఇంకా టైం పడుతుంది కొంచెం. ఓకే సరే, చాలు అంతవరకు భగవద్గీతలో. తమసహ పరస్తాత్, అటువంటి ఆత్మ చైతన్యం మీద ఆ నిర్గుణ బ్రహ్మం హూయి సర్గుణ రూపంలో ఉన్నాను ఇప్పుడు నేను, నా మీద ధ్యానం చెయ్యి అన్నారు. సరే ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి ఏమిటి, స్మరణ చేస్తూ ప్రాణాన్ని వదిలిపెట్టాలి చనిపోయే ముందు. పిల్లల్ని అబ్బాయిలను అమ్మాయిలు తలుచుకుంటూ వీళ్ళు నామ తలుచుకుంటూ చనిపోకూడదు. ఇంకా చేయవలసిన అన్ని కార్యాలన్నీ చేయలేదు, అన్ని వదిలిపెట్టిపోతున్నాను, ఆ దిగులతో వెళ్ళకూడదు. ఎలా చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నారు. ప్రాక్టికల్ లెసన్ అన్నమాట ఇది. ఏం చెప్తున్నారంటే గాలి బిగించేసేయి, ప్రాణాన్ని హృదయంలోకి తీసుకురా. హృదయంలోకి వచ్చిన ప్రాణాన్ని సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా బయటికి పంపించు. ఎప్పుడు, మరణ సమయంలోట. మామూలుగా మామూలుగా కూర్చున్నప్పుడే గాలి తీసు, సరిగా గాలి తీసుకోలేవు. చనిపోయే టైంలో వృద్ధాప్యంలో ఈ ప్రాణాన్ని అంతా కూడా హృదయంలోకి తేవాలట. తెచ్చి దాన్ని సుషుమ్న నాడి గుండా ఈ భూమధ్యం వెనకాల ఇక్కడ కరెక్ట్ గా సుషుమ్న నాడి ఉంటుందిట, దాని నుంచి బ్రహ్మరంధ్రం గుండా బయటికి పంపిస్తారట. ఎలా అండి పంపిస్తారు చెప్తాను చూడు, ఎలా పంపిస్తారు అంట చూద్దాం. 10వ శ్లోకం. ప్రయాణ కాలే మన సాచనేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. సతం పరం పురుషముపైతి దివ్యం. ప్రయాణ కాలే, ప్రయాణకాల ఉపాసన దీని పేరు. ప్రయాణకాల ఉపాసన, ప్రయాణకాలం అంటే మరణ సమయంలో, మరణం ఆసన్నమైనప్పుడు ఏం చేయాలి. మొదటిది కొన్ని మెట్లు చెప్తున్నారు, స్టెప్స్, ఒక్కొక్కటి మనం నోట్ చేసుకోవాలి. ప్రాణం సమ్యక్ భ్రువోర్మధ్యే ఆవేశ్య అన్నారు మొదటిది. ఇదంతా అష్టాంగ యోగం చేసిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అష్టాంగ యోగ అభ్యాసం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకొని ప్రాణాయామం చేస్తూ ఆసన సిద్ధి ఉండి ప్రాణాయామం చేస్తూ కుంభకం చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు, కానీ అందరూ చేయలేరు. అందుకని అష్టాంగ యోగ అభ్యాసం, అష్టాంగ యోగ అభ్యాసం, ప్రాణాయామం ఎందుకంటే అర్థమైందా ఇప్పుడు? దీనికోసమే యోగ బలేన, యోగ బలం అంటే అష్టాంగ యోగ బలము ద్వారా ప్రాణం ఆవేశ్య. ఈ మన యొక్క పంచ ప్రాణాలు ఉన్నాయి కదా, ఈ ప్రాణాలన్నిటినీ సమ్యక్ ఆవేశ్య, వాటిని అన్నిటినీ భ్రువోర్మధ్యే ఆవేశ్య, మన ఈ కనుబొమ్మల మధ్యలో ఈ ప్రాణాలన్నీ కనుబొమ్మల మధ్యలోకి తీసుకురావాలి. ఈ కనుబొమ్మలకు మధ్యలో తీసుకురావాలి అంటే ఎట్లా తీసుకొస్తావు కనుబొమ్మల మధ్యలోకి? వీటి వెనకాల మధ్యలో సుషుమ్న నాడి ఉన్నది, ఆ ప్రాణాలన్నింటినీ సుషుమ్న నాడికి తీసుకురావాలి. ఆ సుషుమ్న నాడికి తీసుకురావాలి యోగ బలేన. యోగ బలం అంటే సమాధి అభ్యాసం ద్వారా, సమాధి జనిత చిత్త సంస్కార జనిత, అంటే యోగాభ్యాసం వలన చిత్త మనస్సు కూడా ఏకాగ్రత కలిగినటువంటి మనస్సుతో, అటువంటి చిత్తైకాగ్ర్యంతో యోగ బలేన ఆ ప్రాణం అన్ని కూడా ఈ సుషుమ్న నాడిలోకి తెచ్చేటప్పుడు ఏం చేయాలట? యోగ బలిన అచలేన మనస, మనసు చెలించకుండా ఉండాలట, చెలించని మనస్సుతో. మళ్ళీ యోగ బలిన, ఎందుకంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్పబడింది యోగంలో, అష్టాంగ యోగంలో మనోనిగ్రహమే యోగం యొక్క పరమార్థం. చిత్తవృత్తి నిరోధ యోగ, మనస్సు నిగ్రహించడం కోసమే ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహించడం కోసమే. అన్నీ కూడా అష్టాంగ యోగం మొత్తం మనస్సు నిగ్రహం కోసమే. కనుక అచలేన మనస అంటే అష్టాంగ యోగము ద్వారా అభ్యాసము చేయబడినటువంటి చలించని మనస్సుతో అని అర్థం. అటువంటి మనస్సుతో నువ్వు ప్రాణాన్ని ఈ యొక్క సుషుమ్న నాడికి కన్నుల మధ్యలో నుంచి అంటే వెళుతున్నటువంటి సుషుమ్న నాడికి తీసుకురావాలి. భక్త్యా యుక్తః, భక్తితో, జిజ్ఞాసు భక్తితో, యోగ బలేన, మళ్ళీ అది చేర్చుకోవాలి, యోగ బలేన జీవన్ముక్తి కొరకు అభ్యాసం చెయ్యాలి. యాక్చువల్ గా జీవన్ముక్తి కొరకు ఇవన్నీ చెయ్యాలి. ఈ అభ్యాసాలన్నీ జీవించి ఉండగానే ఈ అభ్యాసం వలన నాకు ఏకాగ్రత, చిత్తశుద్ధి ఇవన్నీ వస్తే నేను గురువు దగ్గరికి వెళ్ళి చదివితే ఇక్కడే జీవన్ముక్తి వస్తుంది. కానీ కొంతమంది వేదాంతానికి రాకుండా ఉపాసనలోనే ఉంటే ఏమవుతుంది? క్రమముక్తి. కానీ ఇప్పుడు క్రమముక్తి గురించి మాట్లాడుతున్నారు కనుక భక్త్యా యుక్తః, భక్తితో, పూర్ణమైన భక్తితో అని అర్థం. పూర్ణమైన భక్తితో ఎవరైతే సహా ఉపైతి, అతని వ్యక్తి ఎప్పుడైతే ప్రాణం విడుస్తాడో ప్రయాణకాలే, ప్రాణాలన్నింటినీ కూడా వాటి వాటి చోటు నుంచి తీసుకొచ్చి సుషుమ్న నాడి ద్వారా భక్తితో భగవంతుణ్ణి చేరుకుంటాడు. తం దివ్యం పురుషం పరం పురుషం ఉపైతి, ఆ పరమాత్ముణ్ణి దేశకాల వస్తువు అతీతమైనటువంటి పరమాత్ముణ్ణి పొందుతాడు. దివ్యం అంటే జ్యోతనాత్మక పురుష, స్వరూప ప్రకాశ చైతన్యం, అటువంటి పరమాత్ముణ్ణి పొందుతాడు. తమ్ తమ్ అంటే క్రిందటి శ్లోకంలో చెప్పబడినటువంటి కవిం, పురాణం, అనుశాసితారం అవన్నీ చెప్పాను కదా, ఆయన్ని పొందుతాడు. నేను తైత్రీయ ఉపనిషత్తులో కూడా చూశాం, సేంద్రయోనిహి స ఇంద్రయోనిహి అన్నారు, జపోష్య శీర్షక పాలే అని చెప్పబడింది. కఠోపనిషత్తులో కూడా చూశాం, శతంచ ఏకాచ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధ్న్యాం నిశృతం ఏకాం. మూర్ధ్ని అంటే ఇక్కడ కపాల నుంచి పైకెళ్తుంది అని చెప్పి కఠోపనిషత్తులో రెండవ అధ్యాయంలో మూడవ వల్లిలో 16వ శ్లోకంలో వస్తుంది. తయోర్ధ్వ మాయన్ అమృతత్వమేతి విశ్వం అన్యాం, అంటే ఎవరైతే ఈ విధంగా ప్రాణాన్ని కపాలం ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా పైకి పంపిస్తారు. వాళ్ళు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. మిగతా వాళ్ళు అలా పంపలేని వాళ్ళు వాళ్ళ ప్రాణాలు విడివిడిగా ఎటువంటి అటు నుంచి వెళుతూ ఉంటాయి బయటికి. అలా వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారంటే మిగతా జీవరాశుల్లాగా పుడతారు. కానీ ఈ ఉపాసకుడు ఉపాసన చేసి ప్రాణాన్ని ఇక్కడి నుంచి పంపడం వలన అందుకనే చాలా మంది ఇక్కడి నుంచి పోయిందా లేదా అని చూస్తుంటారు. మాడు పట్టుకుంటారు వాడు చనిపోయిన తర్వాత, మెత్తబడిందా లేదా గట్టిగా ఉందా అంట. మెత్తబడింది అంటే ఆ ఇటు నుంచి పోయినాడు అండి అనేది చూసినట్లే. అందరూ కోరుకుంటారు ఇటు నుంచి పోవాలి అని. పోకపోతే పగల కొడతారు, పైగా కొబ్బరికాయ పెట్టి కొడతారు అటు నుంచి పోవాలని చెప్పి. చూడండి కొంచెం క్రాక్ ఇచ్చినట్లుంది చూసారా, ప్రాణం ఇటు నుంచో పోయిందంట. అంటే ఎంత నమ్మకం ఉందో చూడండి మనుషుల్లో. వీటన్నిటి పోకుండా ఉండడం కోసం ఏం చేస్తారు, ఇక్కడన్ని దూదులు పెడతారు, ఇక్కడ దూది పెడతారు, ఇక్కడ దూది పెడతారు, అన్ని చోట్ల దూదులు పెట్టి ఇటు నుంచి పోకూడదు ప్రాణం, అందుకని ఇటు నుంచే పోవాలని చెప్పి అన్ని కట్టి పారేస్తారు అన్నమాట, బంధం చేసేస్తారు. చాలా మంది ప్రాణాన్ని ఇటు నుంచి పంపించాలని ఇవన్నీ కట్టి పారేస్తే వెళ్తాడే ప్రాణం అభ్యాసం చేయకుండా. జీవితాంతం యోగాభ్యాసం లేకుండా భగవన్ నామస్మరణం లేకుండా ప్రాణాన్ని ఇక్కడి నుంచి పంపించలేడు. దాన్ని నిలపాలి, ప్రాణాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలపాలి. నిలిపి దాన్ని అట్లా పంపించాలి, అప్పుడు అది శుక్లగతి ద్వారా పైకి ఎడుతుంది. ఇదంతా ఎందుకు, క్లాసుకు వచ్చి చక్కగా విని అహం బ్రహ్మాస్మిని ఇక్కడే చెప్పచ్చు కదా అని చెప్పడం కోసం, వైరాగ్యం రావడం కోసం కృష్ణ పరమాత్మ చెప్తున్న టెక్నిక్ ఇది. చాలా మంది నేను పంపించగలను లేదో, నా కపాలం గుండా పోతుందో లేదో అని ఆలోచిస్తారు. ఇవన్నీ చదివి నేను చనిపోయేటప్పుడు నా ప్రాణం ఎట్లా పోతుందో ఏమో, అవి చాలా కష్టం. ద టఫెస్ట్ టాస్క్, లైఫ్ లాంగ్ నువ్వు అష్టాంగ యోగ అభ్యాసం చేసి ఉండాలి, భగవన్ నామస్మరణం చేస్తూ ఉండాలి, చనిపోయే ముందు నువ్వు ప్రాణాన్ని బంధించి హృదయంలోకి తీసుకొచ్చి ఆ హృదయం నుంచి సుషుమ్న నాడిలోకి తెచ్చి సుషుమ్న నాడి నుంచి కపాలం ద్వారా పంపించాలి. అయ్యే పనేనా? అందుకే చెప్పాను క్లాసుకు వచ్చి హాయిగా ఇక్కడే అహం బ్రహ్మాస్మి అంటే పని అయిపోతుంది కదా. ఇక్కడ రారు, పోస్ట్ పోన్ చేసి అక్కడ ఇక్కడ అంతా తిరిగి చివరికి పైకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏం చేస్తాడు ఆయన మళ్ళీ? అసలు వెళ్ళడమే రేర్, కష్టం. ఒకవేళ వెళ్ళావే అనుకో, అక్కడైనా ఏమిటో తెలుసా, మళ్ళీ చాందోగ్యోపనిషత్తే అక్కడ చదవాల్సిందే. ఆ చదివేది అది ఇక్కడ చదవచ్చు కదా. అక్కడ వారానికి ఒక రోజు కాదు క్లాసు, 24 అవర్స్. అసలు ముందు ఆ రూట్లో వెళ్ళడమే కష్టం. అందుకోసం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, క్రమముక్తి అనేది చాలా కష్టం, జీవన్ ముక్తి తేలిక. అందుకని గురువుని శాస్త్రాన్ని పట్టుకో, భగవంతుడిని పట్టుకో, ఈ ముగ్గురిని పట్టుకున్నావంటే జీవన్ ముక్తి. భగవంతుడే చెప్తున్నాడు నా నిజమైన రూపాన్ని తెలుసుకోవడానికి రావడం లేదు కృష్ణ ఎవరు, నా నిజమైన రూపానికి కాని దానికోసం పోయి పరిగెడుతున్నారు జనాలు. ఏం చేస్తాం, సరే వాళ్ళందరి కోసం చెప్తాను ఏదో చెప్పని అని చెప్పి వాళ్ళ కోసం చెప్తున్నారన్నమాట. అటువంటి పరమ పురుషుణ్ణి, దివ్యమైనటువంటి పరమ పురుషుణ్ణి అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం తెలుసుకుంటాడు, సత్తు చిత్తు ఆనందాన్ని తెలుసుకుంటాడు. దివ్యం పురుషం అంటే చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటాడు, మరేమీ లేదు తెలుసుకోవడానికి అంతకంటే. ఇంతటితో ఈ శ్లోకం అయిపోయింది. 11వ శ్లోకం చదువుతాం. ఈ 11వ శ్లోకం కొద్ది స్మాల్ డైవర్షన్ అన్నమాట. ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అధ్యాయం యొక్క టైటిల్ ఇది అక్షర పరబ్రహ్మయోగం, ఈ అధ్యాయానికి పేరు. దీనికి తారక బ్రహ్మయోగం అని పేరు, తారక బ్రహ్మయోగం అని పేరున్నది దీనికి. ఎందుకంటే తారకం అంటే ఎప్పుడైతే మంత్రాన్ని జపిస్తే మనల్ని తరించేటట్టు చేస్తుందో అది తారకం. జపం చేయడం వల్ల మనల్ని తరింపచేసేది అంటే సంసారాన్ని తర అంటే తరతి అంటే దాటడం, దాటేటట్లు చేస్తుందో అది తారక మంత్రం. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఓంకారం చెప్తున్నారు తారక మంత్రంగా. రామ మంత్రం తారక మంత్రం అనే చెప్తారు, ఏ మంత్రమైనా తారక మంత్రమే. కనుక ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఓంకారం అది చదువుతాం. ఇప్పుడు బ్రహ్మ జ్ఞానార్థం, బ్రహ్మ జ్ఞానం పొందడం కోసం క్రమముక్తి ద్వారా తర్వాత అక్కడికి వెళ్ళి పైలోకంలో ఈ ఓంకార ఉపాసన.
యదక్షరం వేద విదో వదంతి, విశంతి యద్యతయో వీతరాగా, యదిచ్ఛం తో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే.
ఉపాసన అనేది ఓంకార ఉపాసన తర్వాత మంత్రంలో వస్తుంది, ఇందులో కాదు. డైవర్షన్ అని చెప్పానంటే అసలు ఈ చాప్టర్ కి సంబంధం లేదు ఈ శ్లోకం. కృష్ణ పరమాత్మకి ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం గురించి మాట్లాడటం ఆయనకి ఇష్టం ఎంతసేపటికి, అందుకని మధ్య మధ్యలో ఆ శ్లోకం వస్తూ ఉంటుంది. ఈ కంటిన్యూస్ టాపిక్ కి ఇది రిలేషన్ కాదు, రిలేటెడ్ కాదు ఈ శ్లోకం. ఈ 11వ శ్లోకం తర్వాత 12-13లో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏ విధంగా ప్రయాణ కాలంలో ఈ యొక్క ప్రాణాన్ని 3 మెట్లు చెప్పారు. ఆ 3 మెట్లు ఏ విధంగా చెయ్యాలని చెప్పి 12వ శ్లోకంలో చెప్తారు మళ్ళీ. ఆ 12వ శ్లోకం చెప్పేటప్పుడు ఈ ఉపాసకుడు ఏ మంత్రాన్ని ధ్యానించాలని చెప్తారు 13వ మంత్రం శ్లోకంలో. కనుక ఈ 11వ శ్లోకం అసలు దీనికి సంబంధమే లేదు, ఈ చాప్టర్ కి సంబంధమే లేదు. మరి ఎందుకు కృష్ణ పరమాత్మ అట్లా చెప్పారంటే ఆ మధ్యలో ఎక్కడైనా జీవన్ముక్తి కోసం ఎవరైనా ఉంటారు కదా, నాకు మళ్ళీ జన్మ ప్రయాణం చేయడం ఇవన్నీ వద్దండి, ఇక్కడ ఏమన్నా లభించేది ఏదైనా ఉందా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒకటి ఉన్నది చెప్పడానికి నీకు, అది ఇప్పుడు చెప్పనులే. ఎక్కడ చెప్తానంటే 20, 21, 22 శ్లోకాల్లో చెప్తాను, ఇప్పుడు సంగ్రహంగా చెప్తాను అంటున్నాడు. సంగ్రహంగానే అక్కడ కూడా 20, 21, 22 శ్లోకాల్లో చెప్తాను వివరంగా, కానీ ఇప్పుడు ఏమేమి చెప్తానో తెలుసా, 20, 21, 22 శ్లోకాల్లో నేను చెప్పబోయే విషయాన్ని ఎవరు చెప్తారో తెలుసా, ఎవరు దానికోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను వీలు అంటున్నాడు. కొంచెం టఫ్గా ఉంటుంది మనకు. యద్ అక్షరం వేద విదహ వదంతి, ఏ అక్షరాన్ని గురించైతే సంగ్రహేణ ప్రవక్షే, నేను సంగ్రహంగా చెప్తాను. ఎక్కడ చెప్తాను, 20, 21, 22 శ్లోకాల్లో సంగ్రహంగా చెప్పబోతున్నాను. ప్రవక్షే అంటే భూత భవిష్యత్ కాలం, రిట్ అంటారు దాన్ని, ఫ్యూచర్ టెన్స్. చెప్పబోతున్నాను, చెప్తాను, ప్రవక్షే ఏమిటి, ఏం చెప్తాను నేను, ఏ అక్షరాన్ని గురించి అయితే వేద విదహ వదంతి, శాస్త్రం చదివి బ్రహ్మ జ్ఞానాన్ని పొంది వేదాన్ని చదివి వేదంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు వేద విదహ. వేద అంటే వేదం, విదహ అంటే తెలుసుకున్నవాడు. వేదంలో ఉన్న కర్మకాండని, వేదంలో చెప్పబడిన ఉపాసనాకాండని, వేదంలో చెప్పబడిన జ్ఞానకాండ, అందులో బ్రహ్మతత్వం ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారో అది నేను 20, 21, 22 శ్లోకాల్లో చెప్తాను. చూడండి ఎంత గొప్పవాడు, నేను చెప్తానని అన్నల ఆయన. అక్కడ జ్ఞానులున్నారు, వాళ్ళు ఏం చెప్తారో అది నీకు నేను చెప్తాను అంటున్నాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆహుహు అంటుంటాడు, వాళ్ళు అలా చెప్తారు, వాళ్ళు అలా చెప్తారు జ్ఞానులు అని చెప్తుంటాడు, నేను చెప్తానని అనడు. వేద విదహ యద్ అక్షరం, ఏ యొక్క అక్షరాన్ని గురించి అయితే వాళ్ళు మాట్లాడతారు. అక్షరం అంటే ఊ కాదు, ముండకోపనిషత్ అక్షరం, నశించనటువంటిది నక్షరతి ఇది అక్షరం. ఆ నశించనటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ గురించి, వాళ్ళు చెప్పే దాని గురించి నేను నీకు చెప్తాను. అసలే మంద బుద్ధి మంది, ఇలా చెబితే ఏమర్థం అవుతుందండి. ఏ నశించినటువంటి అక్షర బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వారు వేదము నుంచి అది తెలుసుకున్న వారు మాట్లాడేదేమిటో అది నేను నీకు చెబుతాను అర్జున సంగ్రహంగా అన్నాడు. అప్పుడు అర్జునుడు వెయిట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు చెప్తాడా అని. ట్రయల్ పెస్తుంటారు కదా సినిమా, ట్రయల్ పార్టీ లాగా అది చూపిస్తాడు మనకు ముందు, మనకు దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి. అందులో ఇంపార్టెంట్ సీన్స్ అన్ని చూపిస్తుంటారు. ఆ ఇంపార్టెంట్ చూడగానే ఎప్పుడు వస్తుందా సినిమా ఎప్పుడు వస్తుందా సినిమా అని ఎదురు చూస్తుంటాం. చిన్నప్పుడు ఒక సినిమాకి వెళితే ఆ సినిమాలో ట్రయల్ పార్ట్ వేస్తాడు మధ్యలో, అది చూసిన తర్వాత ఇది ఎప్పుడు వస్తుందా అని చెప్పి దానికోసం ఎదురు చూస్తుంటారు జనం. అట్లాగే కృష్ణ పరమాత్మ ట్రయల్ పార్టీ వేస్తున్నాడు ఇక్కడ. యదక్షరం వేద విధ వదంతి, నెంబర్ వన్, వీతరాగాయ విశంతి, నెంబర్ టూ, ఏ అక్షరాన్నైతే తెలుసుకొని వాళ్ళు మాట్లాడతారో దాని గురించి చెప్తాను. ఏ అక్షరాన్ని గురించి అయితే పొందడానికి రాగద్వేషాలు లేకుండా సన్యాసులు దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారో దాని గురించి నేను చెప్తాను. యతయ అంటే సన్యాసులు, వీతరాగాహ అంటే రాగము ద్వేషము అసూయ ఇవన్నీ లేకుండా ఎటువంటి భావాలు, కొన్నిటి మీద మనకు కోరిక కొన్నిటి మీద ద్వేషము అటువంటి లేకుండా. వీతరాగాహ అంటే ఎవరి నుంచి అయితే రాగం పోయిందో ఆ పోయినటువంటి ఎత్తులు సన్యాసులు ఎవరైతే ఉన్నారో యతయ వీతరాగాహ వాళ్ళు దీన్ని పొందుతారు అక్షరం బ్రహ్మాన్ని. దాని గురించి నేను చెప్తానంటున్నాడు. యతయ వీతరాగాహ విశంతి, ఏదైతే ఉన్నదో అంటే సన్యాసుల యతయ అంటే సన్యాసులు, సన్యాసుల్ని యతయ అని ఎందుకనాలి? పొద్దున్న నుంచి రాత్రి దాకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కదా, జప తప అనుష్ఠానాలు చేస్తూ చేస్తూ దాన్ని పొందడం కోసం బ్రహ్మస్వరూపాన్ని వాళ్ళ యొక్క జీవితం మొత్తాన్ని ధారపోస్తారు. అందుకే సన్యాసి అంటే యతి అని అర్థం. యతి అంటే ప్రయత్నం చేసేవాడు, యతతే యతి యతిహి, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ యొక్క బ్రహ్మాన్ని పొందడం కోసం. విశంతి యత్ వీతరాగాహ యతయ విశంతి, వీతరాగులైనటువంటి రాగద్వేషాలు లేనటువంటి సన్యాసులు ఎవరైతే ఏ అక్షరాన్నైతే పొందుతున్నారో అది నీకు నేను చెప్తాను అన్నాడు. యదిచ్ఛంత బ్రహ్మచర్యం చరంతి, ఏ అక్షర బ్రహ్మాన్నైతే కోరుకొని ఇచ్ఛంత ఇష్టపడి కోరుకొని ఆ బ్రహ్మ అక్షర బ్రహ్మాన్ని పొందడం కోసం బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మచర్యంలోనే ఉంటారు, బ్రహ్మచారులుగానే ఉంటారు. బ్రహ్మచారులు అంటే ఏమిటి? ఇప్పుడు అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ వివాహమైన వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదా అంటే అది కాదు అర్థం. వివాహం చేసుకున్నప్పటికీ కూడా బ్రహ్మచింతనలోనే ఉండేవాడు. బ్రహ్మణి చరతే ఇది బ్రహ్మచారి అది అర్థం. బ్రహ్మణి బ్రహ్మ విషయమునందు చరతి మనసు ఎప్పుడూ చింతన చేస్తూ ఉంటే వాళ్ళు బ్రహ్మచారులే అది అసలైన అర్థం. బ్రహ్మచరతి ఇచ్చంత జ్ఞాతుం ఇచ్చంత తెలుసుకోవాలని, నేను బ్రహ్మాన్ని తెలుసుకోవాలని అనుకుంటూ బ్రహ్మాన్ని గురించి చింతన చేస్తూ ఎవరైతే ఉంటారో, బ్రహ్మాన్ని చింతన చేస్తూ ఏదైతే తెలుసుకోవాలని వాళ్ళు ఉంటూ ఉంటారో దాని గురించి నేను నీకు చెప్తానన్నాడు. బ్యూటిఫుల్ శ్లోక చూసారా, అంటే ఆ లక్షణాలు ఉన్న వాడికి బ్రహ్మజ్ఞానం వస్తుందని అర్థం, లేకపోతే రాదు అని అర్థం. చెప్పకుండా చురక వేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు 20, 21, 22 శ్లోకాల కోసం వెయిట్ చేయాలి మనం. అవి వచ్చే వరకు మధ్యలో శ్లోకాలు ఉన్నాయి కదా, మరి ఇవి పూర్తి చేయాలి మంద అధికారుల కోసం. ఇవన్నీ మనకు కాదండి, ఇంకా జనం ఉన్నారు కదా, భగవంతుణ్ణి మరణ కాలంలో మాత్రం స్మరిస్తారు. మనం అట్లా కాదు, ఎప్పుడు స్మరిస్తాం అది ఆయన నిజస్వరూపాన్ని స్మరిస్తాం, ఆ నిజ స్వరూపాన్ని మనమని మనం తెలుసుకుంటాం. అది వీఆర్ గ్రేట్. అందుకని ఇప్పుడు కృష్ణుడికి ఎవరు ఇష్టం తెలుసా? ఎవరంటే ఎక్కువ ఇష్టం? మరణం కాలం దాకా వెయిట్ చేసేవాళ్ళు తెలుసుకునేవాళ్ళు అంటే ఇష్టమా? ఇప్పుడే ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకునే వాళ్ళంటే ఇష్టమా? ఇప్పుడే లాటరీ ఎప్పుడో వస్తుందంటే ఎవరికి కావాలి? ఇప్పుడే వస్తుందంటే ఇష్టం. అందుకే కృష్ణ పరమాత్మకి ఎవరంటే ఇష్టమో తెలుసా? మనందరం అంటే ఆయనకి ఇష్టం. అప్పుడు మిగతా వాళ్ళండి, వాళ్ళందరూ కూడా ఇష్టమే, కానీ వీళ్ళు నాకు చాలా ఇష్టం. ఎక్కడ చెప్పారు? ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ జ్ఞానీతు ఆత్మ ఇవ మే మతం అని అన్నాడు. ఓకే, మరి ఊరించకండి స్వామిని, బాగా ఊరిస్తున్నారు. నేను ఊరించడా, కృష్ణ పరమాత్మ ఊరిస్తున్నారు చూడండి. సరే, ఇప్పుడు మళ్ళీ మామూలు టాపిక్ వస్తాం. ఎట్లా పంపిస్తారు ప్రాణాన్ని పైకి? వాళ్ళందరూ కష్టపడుతున్నారు అక్కడ జనాలు. చనిపోయే ముందు వాళ్ళ చేత నామజపం చేయించడం కోసం అవసరపడతారు పాపం. చూద్దాం.
సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య మూర్ధ్న్యాధాయాత్మన ప్రాణం. ఆస్థితో యోగధారణం.
ఉపాసన చేసేటప్పుడు ఈశ్వర ఉపాసన రూపం మీద ఉపాసన చేయడం, లేకపోతే ప్రతీకం మీద ఉపాసన చేయడం, రామ కృష్ణ దేవి అవయవాలతో చేస్తే ఆ రూపాన్ని పెట్టుకొని అది ప్రతిమా ఉపాసన. అలా కాకుండా ఒక చిహ్నం, ఒక గుర్తు పెట్టుకొని చేస్తే అది ప్రతీక ఉపాసన. శివలింగం, శాలిగ్రామం, ఆ దేవుడికి చిహ్నం అది పెట్టుకొని చేస్తే అది ప్రతీక ఉపాసన. ప్రతీక అంటే సింబల్. ఇప్పుడు ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ ఓంకార ప్రతీక ఉపాసన చెప్తున్నారు. మరణకాలంలో నన్ను తలుచుకోవాలంటే వాళ్ళు ఓంకారంగా పరమాత్ముణ్ణి ఓంకార రూపంలో ధ్యానించాలి. అందుకని ప్రతి ఇంట్లో ఓంకారం ఉండాలి. ఆ ఓంకారం భగవంతుడికి ఆలంబనం. ఆ ఓంకారం ఉన్నది అంటే భగవంతుడు ఉన్నట్టే అక్కడ అని చిహ్నం. కనుక సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారాలని బంధించి మొదటి మెట్టు. సర్వద్వారాన్ని, సర్వాణి ద్వారాన్ని, తాని అంటే ఇంద్రియ గోళకాలు, ఈ చెవులు, ఈ శబ్దాలు బయటవన్నీ వినకూడదు. ప్రయాణ కాలంలో ఈ శబ్దాలు బయటవన్నీ వినకుండా అంతర్ముఖుడు కావాలి. లోపల అనాహత నాదాన్ని వినాలి. అది సర్వద్వారాన్ని, కళ్ళు చెవులు ముక్కులు ఇవన్నీ కూడా బయట ఏమి చూడకూడదు, బయట వినకూడదు, ఏమీ మాట్లాడకూడదు, కాముగా లోపలికి వెళ్ళిపోవాలి అవన్నీ. అది సర్వద్వారాన్ని సంయమ్య అంటే మనస్సుని ప్రాణాన్ని లోపలికి తీసుకోవాలి, లోపలికి తీసుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. మనస్సు బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇంద్రియాలన్నీ కూడా లోపలికి తీసుకోవాలి. తాబేలు తీసుకుంటుంది చూస్తారా, కళ్ళు కాళ్ళు చేతులు ముక్కులు అన్ని లోపలికి తీసుకుంటుంది. అట్లా తీసుకోవాలి. అట్లా చనిపోయే ముందు తీసుకోవాలంటే రోజు కొంచెంసేపైనా తీసుకోవాలి. ధ్యానంలో రోజు తీసుకోకుండా అప్పుడు తీసుకోవాలంటే కుదరదు. అందుకని అప్పటికి ఇప్పుడే సాధన చెయ్యాలి. రెండవ మెట్టు మనః నిరుద్ధ్య, మనస్సుని ముందేమో ఇంద్రియాలని, తర్వాత మనస్సుని నిగ్రహించి మనస్సుని కూడా హృదయంలోకి తీసుకురావాలి. ఎనీ సంకల్పాలు, ఏ సంకల్పాలు ఉండకూడదు మనస్సులో, ఏ సంకల్పాలు ఉండకూడదు, ఎవరి గురించి సంకల్పాలు ఉండకూడదు, లోపల ఏ కోరికలు ఉండకూడదు. మనః నిరుద్ధ్య రెండవ మెట్టు. తర్వాత మూడవ మెట్టు హృది ఆత్మనః ప్రాణం మూర్ధ్ని ఆధాయ. ఇందాక ప్రాణాయామం చెప్పారు క్రిందటి శ్లోకానికి, పదవ శ్లోకంలో ప్రాణం సమ్యక్ ఆవేశ అని చెప్పారు. దాన్ని ఇక్కడ క్లారిఫై చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ప్రాణాన్ని లోపలికి తీసుకొచ్చి ఆత్మనః ప్రాణం అంటే నీ యొక్క ప్రాణాన్ని, ఆత్మనః అంటే ఇక్కడ నీ యొక్క ఆ యొక్క పంచ ప్రాణాలని హృది అంటే హృదయంలోకి తేవాలి. ముందు హృదయం అంటే మన హృదయం, ఈ శరీరంలో హృదయం ఉంది కదా, అందులో ఆ హృదయంలోకి తెచ్చిన తర్వాత ఆ గుండె దగ్గర, గుండె లోపల ఉన్నది, గుండెనే హృదయం అంటారు. ఆ హృదయం లోపలికి తీసుకొచ్చిన తర్వాత ప్రాణాన్ని ఇప్పుడు ఏం చేయాలి, మూర్ధ్ని కపాలానికి పంపించాలి సుషుమ్న నాడి ద్వారా. మూర్ధ్ని అంటే బ్రహ్మరంధ్రం, సహస్రారం అంటారు దీన్ని. తల పైన అని అర్థం. మూర్ధని అంటే తల పైన. బ్రహ్మరంధ్రే, ప్రాణాన్ని పైకి తీసుకొచ్చి మనస్సును నిలిపి ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికి పోకుండా లోపలికి తేవాలి. ఇంద్రియాలు మనస్సు నిగ్రహించిన తర్వాత ప్రాణాన్ని ఇట్లా పైకి పంపాలి. ఎప్పుడు? చివరిలో, అట్ ద టైమ్ ఆఫ్ డెత్. అప్పుడు ఏం చేయాలి? యోగధారణం ఆస్థిత, యోగధారణం చేయాలి. ఆ యొక్క యోగ ఏకాగ్రతని అట్లా కంటిన్యూస్ గా చేయాలన్నమాట. యోగధారణం ఫోకసింగ్ అనమాట. అలా ఫోకస్ చేయాలి దాని మీద కొంచెంసేపు. ఓంకార ఉపాసనం అని అర్థం. మనస్సుని అక్కడ నిలిపి గాలిని బిగించాలి. గాలిని బిగించి ఆ సమయంలో ఓంకారం జపిస్తూ ఓంకారం ద్వారా ఆ ప్రాణాన్ని అట్లా వెళ్ళు, పైకి వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞ ఇవ్వాలి. మొదలు చూసారా ఎంత కష్టం? ఇంద్రియాలన్నీ లోపలికి తెచ్చుకోవాలి, బయటికి చూడకూడదు. మనస్సు నిగ్రహించాలి, ప్రాణం హృదయంలోకి తేవాలి. తెచ్చిన తర్వాత ఆ మంత్రం మీదనే మనస్సు పెట్టి ఓంకారం మీదనే ఆ అక్షర పరబ్రహ్మాన్ని తలుచుకుంటూ ప్రాణాన్ని వదిలిపెట్టాలి. ఎటు వదిలిపెడతావు? కపాలం ద్వారా వదలాలి. వదలాలంటే నీ చేతుల్లో ఉన్నది, నీ ప్రయత్నం వల్ల పంపించాలి. దాని ఇష్టవచ్చినట్టు పోవడానికి లేదు. అది మరి యోగ బలం అంటే. యోగ బలైన చెప్తాను ఇందాక, చూసారా? ఆ యోగ బలం వల్ల యోగాభ్యాసం చేసిన వ్యక్తి మాత్రమే పంపించగలడు, గాని అందరూ పంపలేరు. అందుకని ఒక శ్లోకం చెప్పాను క్రిందటి వారం, చెప్పాను లేదు గుర్తులేదు, బాగుంటుంది ఆ శ్లోకం. చనిపోయే ముందు వీళ్ళందరూ వస్తారు, యమ భటులందరూ వచ్చి మాట్లాడతారట వీడు చేసే పాపాలని చెప్తుంటారు. చిట్టంతా యమ భటులు వచ్చి వాడిని లాక్కెళ్ళడానికి తాళ్ళు వేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారని చెప్పి ఒక శ్లోకం ఉంది. అతి భీషణ కటు భాషణ యమకింకర పటలి. యమకింకర్లు వస్తారట దగ్గరికి, వచ్చి చుట్టూ నుంచుంటారట వీడికి. అతి భీషణ, చూడటానికి భయంకరంగా ఉంటారు వాళ్ళందరూ యమకింకరులు. మనం చూసుంటాం సినిమాల్లో, పుస్తకాల్లో చదివి ఉంటాం కదా. అతి భీషణ కటు భాషణ, చాలా కటుగా మాట్లాడతారు. ఎరా ఒరై అరే అంటుంటారట. ఎందుకంటే అక్కడికి పోవాలి కదా యమధర్మరాజు దగ్గరికి. కటు భాషణ యమకింకర పటలి, కృతతాడన పరిపీడన మరణాగమ సమయే. కృతతాడన, కొట్టు ఉంటారట వీణ్ణి. అంటే వాణ్ణి బాధిస్తుంటాడు, ముళ్ళులతో బాధిస్తారనమాట వీణ్ణి. ఆ జీవుణ్ణి బయటికి తీసుకెళ్లడం కోసం కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఎట్లా పీడిస్తారట? శ్వాస కోసం కష్టపడుతుంటాడు, శ్వాస తీసుకోలేక కష్టపడుతూ ఉంటాడు, గుటక వేయలేడు, చేతులు అన్ని కూడా శక్తి పోతూ ఉంటుంది. అది పీడ అంటే. మరణం అనేది చాలా బాధాకరమైనటువంటిది. ఆ శరీరాన్ని పీడిస్తూ ఉంటుంది. చూడండి మీరు, కొంతమంది ముసలి వాళ్ళని చనిపోయే ముందు వాళ్ళు మీరు చూసుంటారు, వాళ్ళు పడే అవస్థ అంతా ఇంత కాదు. అదంతా ఎవరి వల్ల చేస్తున్నారు తెలుసా? యమకింకర పటలి, యమధర్మరాజు కాలతత్వం. ఆ పీడ అంతా కూడా జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ మరణ సమయంలో వాళ్ళు పడే నరక యాతన వర్ణింప శక్యం కాదు. మరణ సమయం దాకా అక్కర్లేదు, కాసేపు గాలి ఆస్తమాలో బాధపడుతుంటారు చూడండి. ఆస్తమా వచ్చిన వాళ్ళు ఉబ్బసం వ్యాధి వాళ్ళని అడగండి ఎట్లా ఉంటుందా ఉబ్బసం వచ్చినప్పుడు. వాళ్ళు పడే నరక యాతన అంతా ఇంత కాదు. చనిపోయే టైంలో కూడా శ్వాస కోసం బాధపడతారు, గుటక వేయలేరు, ఇక్కడొచ్చి అడ్డం పడతాయి. కఫం పిత్తం వాతం అన్ని కూడా అడ్డం పడతాయి గొంతులో. అవి అడ్డం పడినప్పుడు ఈ మనిషికి తెలియకుండానే ఏం జరుగుతుందో తెలియదు శరీరానికి. కృతతాడన పరిపీడన మరణాగమ సమయే, అదిదే గుర్తు. మరణ ఆగమనం అయింది, యమ భటులు వచ్చారు అని గుర్తుట అది. ఆ శరీరం ఆ స్థితిలోకి వెళ్ళడం. కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఉమయా సహ మమ చేతసి, నాకు దగ్గరికి వచ్చి నా హృదయంలో నిలుచో నువ్వు. ఏ శివ,
ఉమయా సహ మమ చేతసి యమ శాసన నివసన్.
నువ్వు యముణ్ణి శాసించేవాడివి కదా, ఉమయా సహ ఉమాదేవితో సహా ఆ పార్వతీదేవితో సహా వచ్చి నా హృదయంలో కూర్చొని, ఆయన ఈ యమభటులు వచ్చి నన్ను బాధ పెడుతున్నారు యమలోకానికి తీసుకువెళ్లాలని. ఉమయా సహ మమ చేతసి యమ శాసన, నువ్వు యముణ్ణి శాసించేవాడివి, నువ్వు వస్తే నాకు ఇంకేం బాధ లేదు, కనుక నువ్వు వచ్చి కూర్చున్నావంటే వీళ్ళు నన్నేం చేయలేరు, లేకపోతే నన్ను పీడిస్తారు వీళ్ళందరూ, లోపల శివుడు ఉన్నాడంటే వాడు ఏం చేస్తాను, ఇంకేం చేయలేరు కదా. ఉమయా సహ మమ చేతసి యమ శాసన నివసన్, శివశంకర హర శంకర భవ మే హర దురితం, నేను చేసిన దురితాలన్నింటినీ కూడా హరించేసి నన్ను రక్షించు ఈ యమభటుల నుంచి అని ప్రార్థన శివస్తోత్రంలో వస్తుంది అది. కనుక భగవత్స్మరణం ఎంత ముఖ్యమంటే చాలా అవసరం. అది మనిషికి ఈ శరీర పీడ నుంచి బాధ నుంచి బయటపడేసేది భగవన్ నామం. తర్వాత శ్లోకం చదువుతాం. ఇప్పుడు ఓమిత్తి అంటే ఓంకారాన్ని జపించడం ఎట్లా.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం.
ఓం ఇతి ఏకం అక్షరం వ్యాహరన్, వ్యాహరన్ ఓం ఇతి ఓంకారము ఉచ్చారణ చేస్తూ, వ్యాహరణ అంటే ఉచ్చారణ, ఉచ్చారయన్ ఉచ్చారణ చేస్తూ దాని అర్థాన్నితో కూడినటువంటి నన్ను స్మరిస్తూ అనుస్మరిస్తూ నన్ను తలుచుకుంటూ ఏకాక్షరం, ఎటువంటిది ఓంకారం అంటే ఒకటే అక్షరం అది ఓం, ఒక్కటే అక్షరం ఏకాక్షరం. ఏమిటది బ్రహ్మ, అది బ్రహ్మమునకు పేరు, ఓం బ్రహ్మ అని అర్థం. ఏకాక్షరం బ్రహ్మ, ఓం అంటే అవతి అనే ధాతు నుంచి వచ్చింది, అవతి ఇది ఓం. ఏదైతే ఉచ్చారణ చేస్తే మనము రక్షింపబడతామో అది ఓం, అవతి ఇది ఓం. అవతి అంటే రక్షింపబడటం, ఏ మంత్రం అయితే చెప్తే. అందుకని ప్రతి క్లాసులోనే మనం ఏం చదువుతున్నాం ఇప్పుడు, ఓం ఓం అని చెప్తున్నాం చూసారా. అది చదివేటప్పుడు కూడా మనసు ఎక్కడికో పోకూడదు, నన్ను తలుచుకుంటూ చెప్పమన్నాడు ఆయన. ఆ చెప్పేటప్పుడు ఇంకేం గుర్తుకు రాకూడదు, ఆ శబ్దంలో లీనమైపోవాలి. ఆ ఓంకారాన్ని చూస్తూ మనసులోనే శబ్దంలో లీనమైపోతూ ఆ పరమాత్మ స్వరూపం ఇది మాండక్యం గుర్తు తెచ్చుకోవాలి. అకార ఉకార మకార ప్రథమ పాద ద్వితీయ పాద తృతీయ పాద తురియ ఆత్మ అవన్నీ తలుచుకుంటూ దాన్ని శాంతి చేయాలి. వస్తున్నదా జ్ఞాపకం, ఎప్పుడు ఓం చెప్పేటప్పుడు రావాలి అవన్నీ. కానీ మన మనసు ఎక్కడో పోతుంది, ఓం అంటూ ఉంటుంది, శబ్దం మాత్రం చేస్తుంది, మనసు ఎక్కడో ఉంటే ప్రయోజనం లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, మాం అనుస్మరణ్, నన్ను తలుచుకుంటూ. నేనేదైతే ప్రేమిస్తానో దాన్నే తలుచుకుంటాను కదా, అందుకని భగవంతుణ్ణి ప్రేమిస్తే భగవంతుణ్ణి తలుచుకుంటాం, మరి ఏదైనా ప్రేమిస్తే దాన్ని తలుచుకుంటాం. జడభరతుడు ఏదైనా జింకను ప్రేమించాడు, జింకనే తలుచుకున్నాడు, అర్థమైందే. మనం కూడా అంతే, కనుక భగవంతుణ్ణి ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించడం కష్టం, అందరినీ ప్రేమిస్తాం కానీ ఆయన్ని ప్రేమించడం కష్టం. సహాయ ప్రయాతి, నన్ను ఈ విధంగా తలుచుకుంటూ ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతాడో, శుక్లగతి అంటే నన్ను వదిలి తలుచుకుంటూ శరీరాన్ని త్యాగం చేస్తాడో, దేహం త్యజన్ను పరమాం గతిం యాతి, పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గతిని పొందుతాడు అన్నాడు. పొందుతాడు అయిపోయింది, వెళ్ళిపోయినాడు శుక్లగతికి. సరే వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.